ఎవరు అరుణాచలి ఈశ్వరుని ప్రేమిస్తున్న అలాగే ఒక భక్తుడు తన భక్తునిగా ధారించి అరుణాచలేశ్వరుని గురువుగా ఆయన ఈశ్వరుడుగా సృష్టికర్తగా భగవంతుడిగా ధారించి ఈ అక్షరమాల రచన చేశాడు. ఈయన ఎదమార్చి అడగనేక అరుణాచలేశ్వర ఈ మనస్సును చూశా. ఈ అరుణాచలేశ్వర ఈ మనస్సును చూశావు, దీంతో నేను ఎక్కడ పడగలను, నువ్వు కూడా పడలేవు, నిన్ను కూడా మోసం చేశావు. మనమందరం కూడా వ్యవసాయం చేసుకోవడం ఒక పని అనుకుంటున్నాం, వర్తకం చేసుకోవడం ఒక పని అనుకుంటున్నాం, వంట చేసుకోవటం ఒక పని అనుకుంటున్నాం, ఇల్లు కట్టుకోవటం ఒక పని అనుకుంటున్నాం, ఇంకేదైనా ఇంటికే ఏ పని ప్రకృతికి సంబంధించిన పనులే పనులు అనుకుంటున్నాం. కానీ మనస్సును విగ్రహించడం అనేది కూడా ఒక పని ఉన్న సంగతి మనకి ఎవరికి తొలగి లేదు. మనకి ఎన్నో పనులు ఉన్నాయి, ప్రకృతి పనులు ఒక పని, రెండు పనుల ప్రాణం పోయే టైంలో కూడా ఏదో పని జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. ఎన్నో పనులు ఉన్నాయి, ఒక పని కాదు, ఏదో పని చేసుకుంటేనే కాదు పట్టలేదు. కానీ ఎవరికి కూడా ఏ వృత్తిలో ఉన్నవాడు కూడా మనస్సును గ్రహించుకోవడం కూడా ఒక పనే అనే సంగతి ఎవరికి గుర్తు లేదు. భగవంతుడు భగవద్గీతలు ఏం చెప్పాడంటే, నిన్ను బంధంలో పెట్టినా నీ మనస్సే, నిన్ను మోక్షానికి తీసుకెళ్ళినా నీ మనస్సే అని చెప్పాడు. మరి నిన్ను మోక్షానికి తీసుకెళ్ళినా నీ మనస్సే, నిన్ను బంధంలో పెట్టినా నీ మనస్సే అని అగ్రస్థానం మనస్సుకిస్తే, ఇంద్రియాలు మనస్సు నేనని చెప్పాడు, మనస్సు కదా అగ్రస్థానం, అంత అటమోస్ట్ ఇంపార్టెన్స్ మనస్సుకు భగవంతుడు ఇచ్చాడు వాసుదేవస్వామి. అటువంటి భగవంతుడు చెప్పినటువంటి అటువంటి మనస్సుని మనం నిగ్రహించుకోవాలి. అది కూడా మనం చేసి ఇప్పటిలో ముఖ్యమైన పని, చదువు ఎలా సంపాదించుకుంటున్నాము, డబ్బు ఎలా సంపాదించుకుంటున్నాము, కీర్తి ఎలా సంపాదించుకుంటున్నాము, పదవులు ఎలా సంపాదించుకుంటున్నాము, అది కూడా మనస్సును నిగ్రహించడం కూడా నేర్చుకోవాలి. ఇది కూడా ఒక పనే, ఇది కూడా ఒక వృత్తే అని చెప్పేది జన్మలో మనకు ఎవరికైనా ఇప్పుడు ఎవరికి మర్యాద వచ్చిందా, ఎవరికైనా స్ఫురణకు కలిగింది. మనకు కూడా వచ్చే మనస్సుని నిరంతరం మన శరీరాలు పడిపోయినా, మన గుణాలు పడిపోయినా, మన వృత్తులు పడిపోయినా, మనకు కూడా జన్మ జన్మలకి కూడా వచ్చినటువంటి ఈ మనస్సును బాగు చేసుకోవడం మానేసి, ఈ మనస్సును బాగు చేసుకోవటం కూడా ఒక పని అయిన సంగతి మరిచిపోవటం కూడా ఇది మాయ కాదా? ఇది మాయ కాకపోతే ఏమిటి మాయ? ఎవరికైనా తోస్తాను ఇక్కడ వాళ్ళను ఇన్ని మార్చి ఓ ఈశ్వరుడా, ఓ అరుణాచలేశ్వరుడా, మీరు ఈ సత్సంగానికి వస్తారు ఏమండి, మాకు చాలా పనులు ఉన్నాయండి. ఈశ్వరుడా, నా మనస్సుని నిగ్రహించుకోవడానికి నాకు సహాయం చేయమని అడిగితే, నాకు ఖాళీ లేదు అయ్యా, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను పనులు తొందరలో ఉన్నానని అంటావేమో అటువంటి మాటలు అన్నా. అయితే ఈ మనస్సు ఓ పట్టాలను లొంగదు, నాకు ఎలాగో లొంగదు, నిన్ను కూడా మోసం చేస్తుంది సుమా. నేను ఏ మార్చి అంటే డిసీవ్ చేయడు అంటే మోసం, నిన్నే మోసం చేస్తుంది. ఈ మనస్సును చూశావు, ఇది నిన్నే మోసం చేస్తుంది. అందుచేత ఒళ్ళము పైని ఈ మనస్సు పైని అటు ఇటు కదలకుండా, మెదలకుండా, చెదలకుండా, ఏమీ కూడా కదలకుండా, నన్ను పీడిస్తున్నటువంటి ఈ మనస్సు మీద ఒళ్ళము పైన ముందుగా నువ్వు కూర్చో, స్థిరంగా కూర్చో, స్టాండర్డ్ గా కూర్చో. అంతే రెండు నిమిషాలు కూర్చుని రెండు నిమిషాలు తప్పుకుని, రెండు నిమిషాలు కూర్చుని రెండు నిమిషాలు తప్పుకుని అలా చేయకు. ముందుగా కూర్చో అంటే స్థిరముగా కూర్చో, నిలకడగా కూర్చో. నువ్వు అలా కూర్చుని ఉన్నప్పటికీ నువ్వు అలాగ కూర్చో, నిన్ను ఏ మార్చి ఒళ్ళము పైన ఎరుగనీయట, ఒళ్ళము పైన మృదుగా ఉండుమా అరుణాచల, స్థిరముగా ఉండు. నువ్వు స్టాండర్డ్ గా కూర్చో, నా మనస్సు పైనే నువ్వు కూర్చో, ఎక్కడికి కదలదు. అలాగే స్టాండర్డ్ గా నువ్వు కూర్చుంటే అలా చేస్తున్నప్పుడు కూడా నువ్వు స్టాండర్డ్ గా నా మనస్సును పట్టుకుని నువ్వు కూర్చుంటున్నప్పుడు కూడా ఎప్పుడోటప్పుడు నిన్ను కూడా మోసం చేసే గుణం దీనికి, నిన్ను కూడా దూపు చేస్తుంది, నిన్ను కూడా డిసీవ్ చేస్తుంది అటువంటి మనస్సుని. అంచేత నువ్వు బహు జాగ్రత్తగా ఉండాల్సిన్నా, ఆయన జాగ్రత్తగా ఉండాలి, ఈశ్వరుడు జాగ్రత్తగా ఉండాలి. నేను చేసి నువ్వు దాన్ని ఎలాగ దాగా చేస్తుంది, ఒకవేళ నువ్వు కోపడనుకున్నావు నిన్ను దాగా చేస్తుంది. అంచేత నువ్వు కూడా జాగ్రత్తగా ఉండి నన్ను కాపలా కాయాలి, మాయలో పడకుండా, ఈ మనస్సుని ప్రకృతి గొడవలోకి వెళ్లకుండా, మాయలో పడకుండా, ఈ మనస్సు నేను మాయలో పడిన మనస్సు మాయలోకి వెళ్లకుండా, దీన్ని మృదుగా ఉంచి నా పైన ఈ మనస్సు పైన మృదుగా స్థిరంగా స్టాండర్డ్ గా కూర్చుని,
నిన్ను కూడా మోసం చేసి నిన్ను కూడా దగా చేసి బయటకు వెళ్ళిపోతుంటున్నాడు.
ఒకసారి రామ రామ అనుకుంటాం, మనసు ఎక్కడికో పోవడం
ఎందుకు అనుకూలం ఉన్నదే. రమణస్వామి చెప్పాడని మీరు నమ్మద్దు. అంటే ఏంటి, భక్తుడిని కూడా దగా చేస్తుంది, సాధకుని కూడా దగా చేస్తుంది.
ఇంకా సాధకుడు కానివాణి భక్తుడు కానివాణి దగా చేస్తుందని చెప్పడం ఆఖ్యత కదా. జాగ్రత్తగా ఉన్నవాడిని కూడా ఇది దగా చేస్తుంది, అజాగ్రత్తలో పడేస్తుంది. అటువంటి ప్రమాదమైంది. అయితే ఈశ్వరు పట్ల పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉరుదిగా కూర్చొని ఉంటున్నాడు కదా, మరి ఉరుదిగా కూర్చుంటాడా? ఈశ్వరుడి మీద ప్రేమ ఉండాలి. నువ్వు నా పైన స్థిరంగా కూర్చో అని అంటున్నాడు రమణేశ్వరుడు. అంటున్నాడు నా పైన స్థిరంగా కూర్చో. పైగా ఈ మనస్సు దగ్గర ఇంకో గుణం ఏముందంటే అది అవతారాలు ఇచ్చుతుంది. భగవంతుడే కదా అవతారాలు ఇచ్చుతాడు, మన అహంకారానికి అవతారాలు ఇచ్చుతాడు. ఈ దేహం ఉందనుకోండి, ఈ దేహం కదా అహంకారం. దాని లోపల మనస్సు ఉందనుకోండి, అదేంటి, అది అహంకారం. లోపల అజ్ఞానం ఉందనుకోండి, అది అహంకారం. ఇంకేదండి, మన శరీరాన్ని ఎవరైనా ఏదైనా అన్నా, మన మనస్సుని ఏదైనా అన్నా, లేదా మన అజ్ఞానాన్ని ఏదైనా అన్నా, మన అహంకారం ఒక్కసారి నిర్మిస్తాం. దాన్ని అంటే దీనికి ఎందుకు? నీ శరీరాన్ని ఎవరైనా ఏంటి, శరీరానికి కోపం వస్తుంది, మీ అహంకారానికి కోపం వస్తుంది. మీ శరీరం అంటే మీ అహంకారం. మీకేమీ తెలియదని అంటారు అనుకోండి, మీకు తెలియకపోయినా ఊరుకోరు. మీకేం తెలియదని అంటారు అనుకోండి, మీకు తెలియకపోయినా మీరు ఊరుకోరు. నాకేం తెలియదు అంటారు, నాకు ఎంత తెలియదు అంటారు. అంటే ఏంటి, మీ అహంకారం మీ శరీర రూపంలో అనేది మనకు వేడిగా కనిపిస్తుంది. అహంకారం యొక్క రూపమే శరీరం, మరొక రూపమే, మరొక రూపమే మనస్సు, మరొక రూపమే అజ్ఞానం. నల్లగా ఉన్నారంటే ఎంతో నల్లగా ఉన్నా సరే నల్లగా ఉన్నారంటే ఊరుకోరు. అంటే ఏమిటి, ఇంకేత ఈ అహంకారం నలుపు శరీరంతో కలుస్తుంది అంటే అవతరించింది, శరీర రూపంలో అవతరించింది. విష్ణు వామడు రాముడిగా కృష్ణుడిగా అవతరించినట్టే మన అహంకారం నల్లగా ఎర్రగా తెల్లగా పొడిగ్గా పొట్టిగా లావుగా సన్నగా ఇలా అవతరించింది. నువ్వు పక్కగా ఉన్నావంటే ఎవడని ఊరుకుంటాడండి, నువ్వు బొండమంటే అసలు ఊరుకోడు. ఏమన్నా ఊరుకోడు, ఏమని ఇంకేది అహంకారం ఈ రూపం ధరించింది. నువ్వు తెలివైన వాడు అంటావు అనుకోండి, వాడు ఉబ్బుతాడు. నువ్వు తెలుగు తక్కువ వాడినంటావు అనుకోండి, వాడు 50 లంగనాలు చేసిన కర్మ ఆడి తెలుగు తక్కువ వాడింటి అహంకారం కోపం ఎందుకండి? అంటే నీ అహంకారం అవతారం కూడా ఇదండి. మనకి అజ్ఞానం మీద ఉన్న భ్రాంతి జ్ఞానం మీద లేదు. మనసులో అట్టి పెట్టుకుని నేను తెలిసిన విషయాలను నీకు జాగ్రత్త తీపిటీ మరొక మృగయ్యోన ద్వారా. మనకి అజ్ఞానం మీద ఎక్కువ అజ్ఞానం ఉందా, జ్ఞానం మీద ఎక్కువ అజ్ఞానం. బయట ప్రకృతి మనుషులను విడిచిపెట్టేయండి, సాధకులను తీసుకోండి. మనలో కూడా హృదయాంతరాలు మనకి అజ్ఞానం మీద ఉన్న అభిమానం అజ్ఞానం మీద లేదు. అంటే అజ్ఞానం లేదు, బయటికి రాలేము, మనకి జ్ఞానం రాదు. మన అజ్ఞానం ఎక్కడ ఉంటుంది మీకు తెలియదు, పైకి చెప్పండి. పైకి చెబితే మీకు గౌరవం అనుకుంటాను. సిగ్గును వాడికి జ్ఞానం రాదు, సిగ్గును వాడికి చదివే రాదు, సిగ్గును వాడికి చదివే రాదు. ఇంకా జ్ఞానం చదువు కావాలన్నా జ్ఞానం కావాలన్నా ముందు సిగ్గు వదిలిపెట్టుకో. అది ఎవరి మీద మనకి ఎక్కువ అభిమానం, మన లోపల ఉన్న అజ్ఞానం మీదే ఎక్కువ అభిమానం. కానీ మనం కోరుకునేది ఏంటి, జ్ఞానాన్ని కోరుకుంటున్నాం. అభిమానమేమో అజ్ఞానం మీద, ప్రేమేమో అజ్ఞానం మీద. కోరిక ఏమిటి, మన ఐడియల్ ఏంటి, ఆదర్శం ఏంటి, జ్ఞానం. అంటే ఏమిటి, మన నడకలనే తేడా వస్తుంది. తూర్పుకి వెళ్ళాలని ప్రయాణం, కానీ నడిచేది పడమరక. మనసులో కోరుకుంది నడక వెళ్ళాలి, ఎక్కిన కాలు మనకి నరసాపడం కాదు. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు, నరసాపడం తీసుకెళ్ళిపడేస్తుంది. నా కోరిక, నా కోరుకుంటే మనకి ఏమి సుఖం. అలాగే నా హృదయాన్ని నా ప్రాణాన్ని అంతా పడిన అజ్ఞానానికి అర్పించి అజ్ఞానం కోసం నేను జీవిస్తుంటే అజ్ఞానం అవుతారు. అజ్ఞానం కోసం నేను జీవిస్తుంటే నాకు జ్ఞానం ఎక్కడ వస్తుంది? మీ హృదయాల్లో దేని మీద అజ్ఞానం ఉందో మీకు తెలియదా? మీ హృదయాంతరాళంలో, మీ హృదయం యొక్క లోతుల్లో మీకు జ్ఞానం కావాలని మీరు అనుకుంటున్నారు, అజ్ఞానంలో కూరుకుపోవాలని మీరు అనుకుంటున్నారు, అజ్ఞానాన్ని ఎంత వరిస్తున్నారో మీకు తెలియదా? అజ్ఞానాన్ని వరిస్తే జ్ఞానం ఆవిష్కరించబడుతుందా? జ్ఞానం ఎప్పుడు ఆవిష్కరించబడు. మనం ప్రేమించేది అజ్ఞానాన్ని, కోరిది జ్ఞానాన్ని. జ్ఞానం అంటే ఏమిటి, భగవద్గీత 700 శ్లోకాలు చదివేది జ్ఞానం. దాని జ్ఞానం అంటే మీరేంటి అనుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళందరూ జ్ఞానం అనుకుంటున్నారు. జ్ఞానం అంటే ఏమిటి, గత 700 శ్లోకాలు నోటికి వచ్చేటి జ్ఞానమా, అక్షరం వాళ్ళు 108 నోటికి వచ్చేటి జ్ఞానమా, ఏది జ్ఞానం? దాని ఉపనిషత్తు నోటికి వచ్చేటి జ్ఞానమా, లేదా పద్మభూషణమా, పద్మశ్రీలో బిరుదు సంపాదించిన జ్ఞానం, ఏమిటి జ్ఞానం? జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, ఏమిటి జ్ఞానం? జ్ఞానం అంటే ఎలా ఉంటుంది,
అదే జ్ఞానం అంటే ఏంటి తెలియాలి కదా మనకి అసలు జ్ఞానాన్ని ఎత్తేం చేయటం కోసం. జ్ఞానం కావాలి ఎలా ఉంటుంది జ్ఞానం? భగవంతుణ్ణి ఆత్మని స్వరూపంగా దర్శించుకునే జ్ఞానం. నీ స్వరూపంగా నువ్వు ఆత్మను దర్శించలేకపోతే, ఈశ్వరుని స్వరూపంగా దర్శించలేకపోతే మిగతాదంతా అజ్ఞానమే. జ్ఞానము అజ్ఞానము రెండే. ఇది రాజు లేదు, నో కాంప్రమైజ్ పార్మల. రాజు అనే సమస్య లేదు, జ్ఞానము అజ్ఞానం. నీకు పరిపేక్షణ అజ్ఞానే. ఈశ్వరుని స్వరూపంగా, ఆత్మని స్వరూపంగా, పరబ్రహ్మ స్వరూపాన్ని స్వరూపంగా, ఏది నిత్యమో, ఏది శాశ్వతమో, ఏది సత్యమో అది నీ స్వరూపంగా నువ్వు దర్శించినప్పుడే అది జ్ఞానం. మిగతాదంతా అజ్ఞానం. ఎంత బ్రెయిన్ మ్యాన్ అయినప్పటికీ, ఎంత ఇంటలెక్చువల్ హైస్ట్ నువ్వు పొందినప్పటికీ, ఈశ్వరుని స్వరూపంగా దర్శించలేనంత కాలం నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే. అసలు జ్ఞానం ఏమిటో అజ్ఞానం ఏమిటో కూడా మనకి తెలియనప్పుడు జ్ఞానం కోసం ఎలా ప్రయత్నం చేస్తుంది? ముందు డిఫరెన్షియేట్ చేయాలి కదా, ఏది జ్ఞానం ఏది అజ్ఞానం. అంతేగాని పుస్తకాలు చదువుకుని అది మనసులో కూరుకుంటే అది జ్ఞానం కాదే. పరీక్షలు రాయడానికి పనికి రావచ్చు. నీ స్వరూపాన్ని నువ్వు దర్శించడమే జ్ఞానం. నీ స్వరూపాన్ని నువ్వు దర్శించలేకపోవడమే అజ్ఞానం. మాణిక్యవాచకుడు ఏమన్నాడంటే, మాణిక్యవాచకుడు మినిస్టర్ చేశాడు. మాణిక్యవాచకుడు అప్పర్రు, జ్ఞాన సంబంధులు, ఇలాంటి గొప్ప శివభక్తుడు. అరే అన్నమాయలో మాణిక్యవాచకుడి మంటపం ఉంది. ఇప్పుడు తిరువణమల అయితే చూడండి, మాణిక్యవాచకుడి మంటపం ఎందుకు వచ్చిందంటే, గిరి ప్రదర్శనం చేస్తూ అడి అన్నమాయలో ఆ మంటపం దగ్గర 2 నిమిషాలు నుంచి ఆ గిరిని చూస్తూ కొంత స్తోత్రం చేశాడు. అరుణాచలిస్తుడిని స్తోత్రం చేశాడు. అంటే అది గుర్తు కోసం ఆ మాణిక్యవాచకుడు అక్కడ 2 నిమిషాలు నిలబడ్డాడు కాబట్టి అక్కడ దేవాలయం కట్టాడు మాణిక్యవాచకుడి ఆలయం. మాణిక్యవాచకుడు ఏమన్నాడంటే, నువ్వు అరుణాచలిస్తుడా, నీకంటే నేనే తెలియను అన్నాడు. ఇదేంటిది, భగవాన్ ఏమో అరుణాచలేశ్వరుని పొగుడుతున్నాడు. మాణిక్యవాచకుడు ఏమన్నాడంటే, నీకంటే కూడా నేనే తెలియను అన్నాడు. ఇప్పుడు ఏమిటి గొడవ? నా లక్షణాలు ఏమో నువ్వు తీసుకుంటున్నావు, నీ లక్షణాలు మాట్లాడుతున్నావు. నువ్వు అరుణాచలేశ్వరుడా, ఈ భేదంలో నువ్వు తెలియనుడా నేను తెలియను? పనికిరాందేమో నువ్వు పుచ్చుకుంటున్నావు, పనికొచ్చి నాకిస్తున్నావు. ఇప్పుడు ఇందుకు నువ్వు తెలియనుడో నేను తెలియనుడో చెప్పేసి ఏం లాజిక్ అని, ఏం బ్యూటిఫుల్ లాజిక్ చూడండి. ఓ అరుణాచలేశ్వరుడా, జీవుడు నువ్వు పుచ్చేసుకుంటున్నావు, ఈ జీవుడి దగ్గర ఉంది ఏంటి అశాంతం, ఈ జీవుడు అకౌంట్ అక్కడ అంతేగా. ఇది పనికొచ్చిదే పనికిరానిదే, ఈ మనస్సు పనికిరానిదే, జీవలక్షణాలన్నీ పనికొచ్చే పనికిరానే. ఎందుకు పనికిరాని? ఏం చేస్తున్నావు నువ్వు పుచ్చుకుంటున్నావు నా దగ్గర నుంచి? నువ్వేం చేస్తున్నావు? మంచి మంచి సద్గుణాలు, ఆత్మస్వరూపాన్ని, జన్మ మరణ చక్రంలోంచి బయటపోయే తత్వజ్ఞానాన్ని, జ్ఞానాన్ని నాకు ప్రసాదిస్తున్నావు, ఆత్మను నాకు ప్రసాదిస్తున్నావు, నువ్వు నా స్వరూపంగా కనిపిస్తున్నావు, కళ్యాణ గుణాలను నాకు ప్రసాదిస్తున్నావు, నాలోంచి చెడ్డ లక్షణాలు నువ్వు పుచ్చుకుని నీ మంచి లక్షణాలు నాకు ఇస్తున్నావు, కాబట్టి నువ్వు తెలివేనుడో నేను తెలివేనుడు ధ్యానంలో అన్నాడు. మంచిది నీకంటే నేనే తెలియదు, నువ్వు తెలివి తక్కువడు కాబట్టి నీ మంచి అంతా నాకు ఇస్తున్నావు, నా చెడ్డంతా నువ్వు పుచ్చేసుకుంటున్నావు. అందుచేత ఈ బేరంలో నీకు నాకు జరుగుతుంది. ఈ బేరంలో, ఈ కృప పోరాటంలో, ఈ సాధన పోరాటంలో, ఈ స్ట్రగుల్లో అందులో మినిస్టర్ చేశాడు మంచి లాజిక్ చెబుతాడు. పాండుచేతులు మినిస్టర్ చేశాడు చాలా కాలం మాణిక్య వాచకుడు. అని ఈ బేరంలో, ఈ నీకు నాకు జరుగుతున్నది ఈ బేరంలో నేను తప్పెట్టాను, ఏ లాభం పొందాను, నువ్వే నష్టపోయి ఇంతకీ ఏంటి గోళ్ళను పైన ముందుగా ముందును అభినాచం. ఎలా ఉంటాడు ఉల్లము పైన, మనస్సు పైన స్థిరంగా ఉండమని చెబుతున్నాడు. ఎలా ఉంటాడు అంటే, రమణస్వామికి అరుణాచలేశ్వరుడి మీద ఎంత ఆప్యాయత కలిగిందో అయితే ఇక్కడ పేచీలు బట్టి తెచ్చి పెట్టాడు. పేచీలంటే ఏమిటి? రమణస్వామి అరుణాచలేశ్వరుని ఎక్కువ ప్రేమించాడా, లేదా అరుణాచలేశ్వరుడు రమణస్వామిని ఎక్కువ ప్రేమించాడా? మీరు ఇటువంటి సంచారం ఎప్పుడు వస్తున్నది? మీరు అక్షరమాలసిన రమణస్వామి అరుణాచలేశ్వరుని ఎక్కువ ప్రేమించాడా, లేదా అరుణాచలేశ్వరుడు రమణస్వామిని ఎక్కువ ప్రేమించాడా? ఈ మటుకి నేను చెప్పలేదు. కృష్ణుడికి రాధ మీద ప్రేమ ఉంది, రాధకి కృష్ణుడి మీద ప్రేమ ఉంది, కానీ కృష్ణుడు రాధను ఎక్కువ ప్రేమించాడా, లేదా రాధ కృష్ణుని ఎక్కువ ప్రేమించిందంటే ఆ కూడా ఆ పేచిని పెట్టడం లేదని చెప్పలేదు. కానీ రాధాకృష్ణుల ప్రేమ మనం ఉదాత్తంగా చెప్పుకుంటున్నాం, గొప్ప ప్రేమ అంటున్నాం, ప్రేమకు పరాకష్టగా చెప్పుకుంటున్నాం రాధాకృష్ణ ప్రేమ. కానీ రాధ కృష్ణుని ఎక్కువ ప్రేమించిందా, ఇప్పుడు కృష్ణుడు రాధను ఎక్కువ ప్రేమించాడంటే మనం చెప్పలేదు. అదేవిధంగా రమణస్వామి పాపం అరుణాచలేశ్వరుడు ఎక్కువ ప్రేమించాడా? అరుణాచలేశ్వరుడు రమణస్వామిని ఎక్కువ ప్రేమించాడండి. అది మన ఇద్దరు ఇద్దరు వివరంగా చెప్పదు. ఉల్లము పైన ముందుగా ఉండు అరుణాచలం, నా ఉల్లము మీద నా మనస్సు మీద స్థిరముగా ఉండు అరుణాచలం. ప్రహ్లాదుడు భాగవతుడు మన చెప్పాడు దీనికి పూనిగ్గా. అంటే ప్రహ్లాదు ఏం చెప్తాయంటే, అజ్ఞానికి ప్రాపంచిక వస్తువుల మీద ఎంత సహజంగా కుతుకులము, ఎంత సహజంగా కోరిక అవుతుందో అజ్ఞానికి ప్రాపంచిక వస్తువుల మీద, ప్రపంచంలో మన కళ్ళ కనిపిస్తున్న వస్తువుల మీద ఎంత ఆప్చేయత, ఎంత కోరిక ఉంటుందో అంతకంటే ఎక్కువ వచ్చిలే. అదే కోరిక, అదే ఆప్యాయత నీ పట్ల ముందడిట్టు నాకు చెయ్యి అంటాడు విష్ణుడు. అంతకంటే ఎక్కువ వద్దు, నేను శ్రమ పెట్ట. అంటే అజ్ఞానికి, జ్ఞానం లేని వాడికి ప్రాపంచిక వస్తువుల మీద ఏ రకమైన కోరిక ఉంటుందో, ప్రాపంచిక వస్తువుల మీద ఏ రకమైన అభిలాషం ఉంటుందో, ప్రాపంచిక వస్తువుల మీద ఎందరినైతే జీవిస్తూ ఉంటాడో వాటి కోసం స్మరిస్తూ ఉంటాడు, వాటి కోసమే తపిస్తూ ఉంటాడు, అటువంటి కోరిక, ప్రాపంచిక వస్తువుల మీద అజ్ఞానకుండే కోరికనే, ప్రాపంచిక వస్తువుల మీద అజ్ఞానకుండే అభిలాషనే, అటువంటి కోరికే, అటువంటి అభిలాషమే నీ పాదాల మీద ఉండేటట్టు నా వచ్చింది అన్నాడు. అలా చేస్తే సరిపోతుంది. అలా చేస్తే ఏమవుతుందో అప్పుడు గురుదిగా కూర్చుంటాడు. ప్రాపంచిక వస్తువుని స్మరించడానికి సాధన చేయాలని మన హృదయంలో ఉన్నాయే కదా. భగవంతుని స్మరించడానికి సాధన చేయాలి, కానీ ప్రాపంచిక వస్తువుని స్మరించడానికి సాధన చేయాలి. సినిమా మానేయాలని ప్రయత్నం చేయడానికి సాధన, కానీ సినిమా చూడాలని సాధనం కదా. మన ప్రకృతి మనసే ప్రకృతి కదా. సినిమాకి వెళ్ళాలని సాధన చేయడం ఎందుకంటే ఉన్నది సినిమా కదా లోపల. ఆ ఉల్లము పైన ఉరుదుగా ఉండుము అరుణాచల, ఉల్లము పైన మా మనస్సు పైన స్థిరముగా ఉండు. ఏమైనా నువ్వు ఉన్నావనుకో, ఉన్నా జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. కత్తి అంచు మీద మనిషి నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో, సర్కస్ లో తీగి మీద నడిచే మనుషులు ఎంత జాగ్రత్తగా ఉంటారో, అంత జాగ్రత్తగా కూడా నువ్వు కూడా ఉండవలసిందే. ఎందుచేత నువ్వు ఉండాలి? ఏ క్షణంలో మోసం చేస్తుందో చెప్పాలి. అంటే నిన్ను మిసీవ్ చేసే, నిన్ను మోసం చేసే శక్తి కూడా ఈ మనస్సుకు. అదే ఏ ఎవరు మోసం చేస్తున్నారు, ఇప్పుడు నష్టం ఏమిటి? అరుణాచలేశ్వరుడు ఈ మనస్సునే వృద్ధిగా ఉండమంటున్నాడు, అంటే స్టాండర్డ్ గా ఉండమంటున్నాడు, స్థిరంగా ఉండమంటున్నాడు. అయితే ఉండడనుకోండి, అరుణాచలేశ్వరుడు ఉండడనుకోండి, నష్టం ఏంటి? నష్టం ఏమి లేదు. మనకి ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఎప్పుడైతే మనస్సు అజాగ్రత్తగా ఉందో దీన్ని మనసును బయటకు రాకొచ్చాడు. కాళ్ళు పువ్వు ఎత్తేసిందని కొన్ని బోధిలో వచ్చేస్తాడు. అదేవిధంగా మనస్సు దగ్గర సహజంగా ఏముంది? బహిర్ముఖం అయ్యే అలవాటు ఉంది. ఏం చేయాలి? ప్రకృతి కాదు, ఒక పంచభూతాలే ప్రకృతి కాదు. మనస్సు ప్రకృతి, అహంకారం ప్రకృతి, యుద్ధం ప్రకృతి, మీ బుద్ధి ప్రకృతి, అంతా ప్రకృతి అని చెప్పినట్టు అనుభూతి వాసన తెలుసు. ఏమండి, అక్షరం మనం మారడు. రమణస్వామి ఈ ఇంద్రియాన్ని దొంగలన్నాడు. అక్షరం మనం మారడు, రమణస్వామి ఈ ఇంద్రియాన్ని దొంగలు అని చెప్పాడు. 5 రూపాయలకైతే నా జేబులో ఉంది, నా జేబులో 5 రూపాయలకైతే నేను తీసుకుంటాను, నేను దొంగలను అడుగుతానండి. ఇక్కడ లాజిక్ ఏమిటి? అది కదండి, నా జేబులో 5 రూపాయలు నేను బయట తీసుకుంటాను, నేను దొంగలను అవుతాను. మాట్లాడుతుంది, మీ జేబులో 5 రూపాయలు నేను తీసుకుంటే నేను దొంగలను అవుతాను, నా జేబులో 5 రూపాయలు నేను తీసుకుంటే నేను దొంగలను ఎలా అవుతాను? నేను దొంగలను. కానీ ఏమంటున్నాడు రమణస్వామి? పంచేంద్రియ కరుణు మదిలోన దూరుచో మదిన ఉండబోయి అరుణాచల, పంచేంద్రియ కరుణు మదిలోన దూరుచో. నది అంటే మనసులో దూరుచో, నదిని ఉండబోయి అరుణాచల అంటే దొంగలు, కరుడు అంటే దుర్మార్గులు, దొంగలు. నా మనస్సు ఎవరు లాక్కెళ్తారు? నా ఇంద్రియాలు లాక్కెళ్ళిపోతున్నాయి కదా. నా మనస్సు నా ఇంద్రియాలే లాక్కెళ్ళిపోతాయంటే ఇంద్రియాలు దొంగలు అవుతాయండి. ఇది న్యాయంగా దొంగలు అన్నాడు ఇక్కడ. పంచేంద్రియ కరుడు, కరుడు అంటే దుర్మార్గులు, కరుడు అంటే దుష్టులు, తండ్రులు అంటే దొంగలు. ఇక్కడ ఏమంటున్నాడు అరుణాచలేశ్వరుడు? ఈ పంచేంద్రియ కరుడు, ఇంద్రియాలనే దొంగలు నదిలోన దూరుచో, నదిలో ప్రవేశిస్తే నది నువ్వు ఉండవు, పోక బయటకు పోతావు, మళ్ళీ ఆ నదిలో నువ్వు ఉండవు. అటువంటి మనస్సు ఇంద్రియాలు ఎక్కడైతే ప్రకోపిస్తున్నాయో, ఎక్కడైతే మనస్సును ఇంద్రియాలు స్వాధీనం చేసుకున్నాయో, దోపిడీ దొంగలు ఎక్కడంటే మన పేపర్లో దోపిడీ దొంగలు, తర్వాత నక్సలైట్ల గురించి చదువుతున్నా, కానీ ఇంద్రియాలే నక్సలైట్. ఆ దొంగల కంటే పెద్ద దొంగలు అంటే ఇంద్రియాలు. ఆ నమ్మేమనుకుంటుంది రమణస్వామి చదువుతుంది. పోయి వారి ఇంటికెళ్ళి దోచుకెళ్లారు వాళ్ళు. అందుకు దొంగలంటాం ఉద్యోగంలా చిక్కింది ఇక్కడ. ఆ ఇంద్రియాలు వచ్చి నామనస్నే దాకెళ్ళిపోతాడు దొంగలంటాడు ఇంటికి. తేడాసు జరగండి. ఈ మా ఏమనుకుంటున్నామని ఇంద్రియాలు శ్మశానంలో కాలిపోతాయని అనుకున్నాం కాలమని. శ్మశానంలో కాలి ఇంద్రియాలు కాలి పొలం కాలమని. ఈ కులపాగిని కాలవు, జ్ఞానాగిని కాలవు. ఇంద్రియ వాసనలు నీ కోపం వచ్చినటువంటి ఇంద్రియాల మీద కాలవు. కోపాగ్నికి కాలే కాదు, నీ కోపం వస్తే బయట తప్పుకుని కాలేదు. కోపం వస్తే రక్తపోలు వస్తుంది, కోపం వస్తే రక్తపోలు వస్తుంది. కానీ ఇంద్రియాలు మళ్ళీ కాదు. కత్తిలో వాళ్ళు వచ్చిన అగ్నికి ఇంద్రియాల కారం, కోపం వల్ల వచ్చే అగ్నికి ఇంద్రియాల కారం, ఒక జ్ఞానాగ్నికి మటుకే కాదు. ఇక్కడ నా ఇంద్రియాలు ఈ దొంగలు వచ్చి నేను నువ్వు అజాగ్రత్తగా ఉంటావనుకో, నువ్వు ఏమరపాటు ఉంటే, నువ్వు అజాగ్రత్తగా ఉంటే ఏడో వాడు అరుణాచలం అరుణాచలం నేనేదో ఒకసారి అంటా ఉంటాను, ఒకసారి అన్నాను. అది నేను అజాగ్రత్తగా ఉన్న జీవలక్షణంలో ఉన్నాను. నేనేదో ఇంకొక ఒకప్పుడు జాగ్రత్తగా ఉంటాను, ఒకప్పుడు అజాగ్రత్తగా ఉంటాను అయ్యా. నువ్వు మటుకు ఎప్పుడు జాగ్రత్తగా ఉన్న అంటున్నాడు అంత గార్జన రక్షణ అంతా వాడికి విచ్చిపెట్టేస్తాను అరుణాచలం. ఏమో నా మాట ఏంటో ఏం చెప్పాలి, మనసు ముందుగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, మనసు నిలకడగా ఉంటుంది, గంటకో అవతారం ఇస్తుంది అంటే ఏమో ఎలా ఉంటుందో. నువ్వు మటుకు జాగ్రత్తగా ఉన్న సుమా, నేను అజాగ్రత్తగా ఉండి నువ్వు అజాగ్రత్తగా ఉన్నా కొనుకుంచేస్తా ఇంద్రియాలు. నువ్వు అజాగ్రత్తగా ఉంటే ఎలాగా, కూడా జాగ్రత్తగా ఉండు, నిన్ను కూడా మోసం చేసే లక్ష్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ దొంగలు అన్నాడు బాగానే ఉందని. కొన్ని ఇంద్రియాలు ఎవరి, నాయి. మనసు ఎవరిది, నాయి. కొన్ని నా ఇంద్రియాలు నా మనసులో తీసుకుపోతాండి దొంగలు అంటాడు ఏంటి కదా. ఇది కోర్టుకెళ్ళవలసింది గొడవైనది. అంటే భగవంతుడు మాట చెప్పాడు భగవద్గీతలో, మనస్సు అనేది భగవంతుడి సొత్తు కానీ ఇంద్రియాల సొత్తు కాదు అన్నాడు. అంచేత దొంగలు అన్నాడు, మనస్సు అనేది నా అంశ, జీవుడు అనేది నా అంశ. సూర్యుడి యొక్క కిరణం భూమి మీద పడవచ్చు, సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీద పడినప్పటికీ ఆ కిరణం సూర్యుడిదే కానీ భూమిది కాదు. సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీద పడతాయి కానీ కిరణాలు ఎవరి, సూర్యుడియే భూమియే సూర్యుడే. అదే ఈ మనస్సు కూడా నా అంశ, ఈ జీవుడు నా అంశ. సనాతనంగా మీ ఉద్యమం వస్తున్నావు, నా అంశ నువ్వు నాగాలే. నాగాలి అయినప్పటికీ మనస్సుకు పుట్టిళ్ళు ఆత్మ, జీవుడికి పుట్టిళ్ళు ఆత్మ, కానీ పుట్టిన ఇంద్రియాలు మనకి కాదు. అంటే మనస్సు ఈశ్వర స్వరూపం కాబట్టి, జీవుడు ఈశ్వర స్వరూపం కాబట్టి, ఇంద్రియాలు కాదు కాబట్టి. ఇంద్రియాలు కాని సొత్తు ఎవరి సొత్తు, మనస్సు ఈశ్వరుడు సొత్తు. కానీ దోషిపోతాయి, ఇంద్రియాలు దోషిపోతున్నాయి కాబట్టి నీ సొత్తు నువ్వు కాసుకోవయ్యా, ఇంద్రియాలు దొంగలు వస్తున్నాయా. అంచేత మనస్సును పడగొట్టి ఇంద్రియాలు బహిర్ముఖంగా జీవిస్తున్నాయి కాబట్టి, ప్రకృతి వైపు లాక్కెళ్ళిపోతున్నాయి కాబట్టి. అంటే మనస్సు ఇంద్రియాలు కాదు కాబట్టి, నీదే కాబట్టి నువ్వు జాగ్రత్త పడగా అలాంటి తెలుసుకుంటా. పంచేంద్రియ కరుడు నదిలో నా దూరుచు నదిని నువ్వు ఉండవు అది మాట. అంటే బహు జాగ్రత్తగా మనస్సు విషయంలో బహు జాగ్రత్తగా ఏమండి, మరణించే వరకు వాడు మరణించకముంటే మళ్ళీ మామూలు శరీరమే, మామూలు మళ్ళీ మూసలతనమే, మామూలు రోగమే, మళ్ళీ మామూలు మారే. నాకు అంతకుడు అయ్యావయ్యా నువ్వు, నువ్వేం చేశావు నాకు అంతకుడు అయ్యావు. అంటే అంతకుడు అంటే నన్ను నాశనం చేశావు, నన్ను నాశనం చేయటువంటి నా అహంకారాన్ని తీర్చేశావు, నాకు మృత్యు అయ్యావు అంటే నా అహంకారాన్ని చంపేసేవాడు, నాకు అంతటి నువ్వు అది నాచారు అని ఆ జీవ లక్షణాన్ని తీసేసాడు. ఉపగంపదను నిన్ను వసతి, నిన్ను వసతి నన్ను గుణాలి. ఉపగంపదు నువ్వు అరుణాచలేస్తుడా, నన్నేమో సాధన చేయమన్నావా, గొడవ చేయమన్నావయ్యా, నువ్వు ఏమన్నా కష్టపెట్టావా, ఇలా సత్సంగాలు ఏమన్నాడంగా అరుణాచలేస్తుడని. ఇలా రమణస్వామి ఎన్ని సత్సంగాలు విన్నాడా, ఎన్ని ఉపవాసాలు చేశాడా, యాత్రలు చేశాడా, చేతులు మాత్రాలు చేశాడా, ఏమీ చేయలేదు రమణస్వామి, ఏమీ చేయలేదు, సాధన చేయలేదు, నామం చేయలేదు. అంటే మనం సాధన చేయొద్దని కాదు, ఆయన చేయలేదు. ఆయన హరి హరినామ స్మరణ కానీ, లేక హరనామస్మరణ కానీ, శివస్మరణ కానీ ఏమీ లేదు, ఏమీ లేదు. ఏమి మొబ్బగింపగలను నన్ను, ఏమీ నొప్పించకుండా, ఏమీ కష్టపెట్టకుండా, ఏమీ బాధ పెట్టకుండా నా కరణ తీసేస్తే ఏ దేవతలు అనుగ్రహించారు మనం ఇక్కడ చెప్పడం లేదు. మన అహంకారం గురించి బయటపడటం కోసం మనం ఎన్ని బాధపడుతున్నామంటే, ఎంత చేసినా లోపలించి ఎదిగి 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 స్పృంచి వస్తానంటే అహంకారం జన్మిస్తుంది. ఎంత చేసినా పరిణామేశ్వరుడు నమ్మగలపకుండా, నన్ను ఏమీ కష్టపెట్టకుండా, నన్ను ఏమీ కష్టపెట్టకుండా, నన్ను ఏమీ బాధ పెట్టకుండా, బాధ అనేది ఎలా ఉంటుందో నాకు తెలియకుండా, సాధన యొక్క భారం కూడా నాకు లేకుండా నేను సాధన చేశాను. ఈ సాధన చేయలేదు, కష్టం అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదే, ఏది ధ్యానం చేయలేదే, ఏది జపం చేయలేదే, నామం చేయలేదే, ఏ రకమైనటువంటి నన్ను నొప్పించకుండా, బాధ పెట్టకుండా, కింటిత్తి కూడా నన్ను ఏం బాధ పెట్టకుండా, మొవ్వగింపక నన్ను ఏమీ బాధ పెట్టకుండా, ఏం హింస పెట్టకుండా, మానసికంగా అప్పుడు హింస పెట్టకుండా ఈ పని చేయి ఈ పని చేయి ఇంతకాలం ఇది చేయి ఇంతకాలం నామం చేయి ఇంతకాలం ఇలా ధ్యానంలో కూర్చో పద్మాసనంలో కూర్చో ఇలా ఆసనాలు ఎక్సర్సైజ్లు ఏమి లేకుండా ఓంకారాన్ని స్మరించుకోవడం ఇటువంటి ఏమీ చేయకుండా స్వామినాథ స్వామి అంటే ఓంకారానికి ఈశ్వరుడికి ఉపదేశించాడు అంటే స్వామికి స్వామి అయ్యాడు. ఓమనేశ్వర స్వామి స్వామికి స్వామి అయ్యాడు. ఎందుకు స్వామి అయ్యాడంటే అక్కడ ఎక్కడ స్వామి మలయలో స్వామి మలయ అంటే ఇంచుమించుగా జిన్నుగా ఒక ఉండేది ఒక పలికి ఆ స్వామి మలయలో ఓంకార యొక్క అర్థం ఈశ్వరుడికి అంటే పశుపతి తనయుడు పశుపతికి ఉపదేశించాడు. అసలు శ్రవణానికే అర్హత ఉండాలండి, వినటానికే అర్హత ఉండాలి, అసలు అధికారం ఉండాలి ఇది వినటానికి. సాధనలో ఎక్కడో ధ్యానాలు చేయడం పూజలు చేయడం అంటే మీరు మీరు శాస్త్ర భగవద్గీతనండి అక్షరం ఉపనిషత్తండి ఏదని వినటానికి కూడా మీకు యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి, అధికారం ఉండాలి. అధికారం లేని వాడు వినలేడు. విన్నా ఏమి తెలియదు. ధృతరాష్ట్రుడు విన్నాడు 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 గురించేది అర్థమని చెప్పింది ధృతరాష్ట్రుడు పని ఎవరైనా చెప్పండి రా బాబు చెప్పండి చెప్పండి లోపల నుంచి ధృతరాష్ట్రుడు విన్నంతగా ఎవరైనా లేదు సబ్జెక్ట్ తన ఉదయం ఎంకలేదు ఇది అధికారం. వినటానికి కూడా అధికారం ఉండాలి, శ్రవణం చేయడానికి కూడా అధికారం ఉండాలి. శృణం వినమన్నారు. ఈ ప్రకృతిని దాటాలంటే కనీసం ఇచ్చే నీ కళ్ళ నీ పరమాత్మ ఇది సమర్పిస్తే చదువుతూ చాలా మంది రమణ మహర్షి గారి మీద కంప్లైంట్ ఉంటుంది. రమణ మహర్షి గారి మీద ఎక్కువ కంప్లైంట్ చేసేవాడు చాలా మంది ఏంటంటే యాని ఎంత చేయాలి చూసినా ఆత్మ గురించే చెబుతాడు, ఆత్మకి దారి ఎక్కువ చెప్పడు, ఆత్మ అంటే సాధన గురించి మార్గం గురించి చెప్పడు, అంటే లక్ష్యం గురించే చెబుతాడు, గోలు గురించే చెబుతాడు. గోలు దానికి ఎదిలే ఎదిలే దారి చెప్పాలంటే అసలు అయిపోయింది గోలు అయిపోయింది. ఆత్మ గురించి వెళ్ళి మార్గం చెప్పాలంటే మీరు ఆత్మ ఆత్మ అని చెప్తాడంటే ఒక సంవత్సరం నువ్వు ఆత్మ గురించి మార్గం అడుగుతున్నాను అంటే మీరు ఆత్మ తెలియదనుకుంటున్నావు. నువ్వు నీకు ఆత్మ తెలియదనుకున్నప్పుడు కూడా నువ్వు ఆత్మలో ఎలా ఆత్మను తెలుసుకున్నప్పుడు నువ్వు ఆత్మలే నిన్ను చేసుకోవడం దారి ఏం పడుతున్నప్పుడు వాడి పూర్వజన్మలు నిజంగా ఉంటే మనకి జ్ఞాపకం ఉండాలి కదా అని హేతు వాడికి అడిగితే ఆడు పొద్దు పూర్వజన్మలకు వచ్చే పొద్దున్న కూడా తెలియదు అడిగి అప్పుడు మర్చిపోయాడు. ఆ విష్ణు చక్రాల కూర జరిగింది చేపల కూర జరిగింది. భగవాన్ ఏమని అడిగితే నువ్వు అదృష్టం దేవయ్యా ఈశ్వరుడు ప్రామస్వరూపుడు కాబట్టి పూర్వజన్మని దుఃఖి లేకుండా చేశాడు. ఈ జన్మలో దుఃఖాలు ఈ జన్మలో ఉన్న బాధలు ఈ జన్మలో ఉన్న భారాలు ఈ జన్మలో ఉన్న బలహీనతలే భరించలేకపోతున్నావు నువ్వు, ఈ జన్మలో ఉన్న గొడవలే భరించలేకపోతున్నావు, ఈ సంసారం కూడా భరించలేకపోతున్నావు, పూర్వజన్మ సంసారాలు కూడా ఎందుకురా నీదని అవి అంతకంటే మొదలేవు, ఈ పరివైన మొదలైపోతున్నావు, గతాలు జ్ఞాపకాలు తీసుకొస్తుంది, నేను జరిగిపోయిన ఈ జీవితంలో జరిగిపోయిన గొడవలే మీకు జ్ఞాపకానికి వస్తుంటే మీరు గొడవ మొయ్యలేకపోతున్నారు కదా, ఈ భారాలు మొయ్యలేకపోతున్నారు కదా, ఈ గతాలు జ్ఞాపకాలు మీకు దుఃఖాన్ని తీసుకొస్తున్నాయి కదా, ఒక్క జన్మ తక్కువే మీరు మొయ్యలేకపోతుంటే పూర్వజన్మ జ్ఞాపకాలు కూడా మీకు ఎందుకని మీకు మరుగులు పరిచాడు అన్నాడు రామకృష్ణ. ఎందుకు ప్రేమ వల్ల మీ ఎందుకు కరుణ వల్ల మీ ఎందుకు ఆప్యాయత వల్ల పూర్వజన్మ స్మృతులు మీకు జ్ఞాపకం లేకుండా చేశాడు. నాకు నీకు సంబంధం ఉంది, నాకు బతిరాజు గారికి సంబంధం ఉంది, నీకు బతిరాజు గారికి సంబంధం లేదు, ఇది హీనాతలు జరిగితే నీకు నీకు నాకు సంబంధం అని నిజం, నాకు బతిరాజు గారికి సంబంధం అన్నమాట నిజం. ఈ రమణ సార్ ఏమంటున్నాడు బతిరాజు గారు నీ వాడు ఏమి చెప్పడం కదా, ఇప్పుడు నా మనిషి నా మనిషి అని చెప్పడం, నీ మనిషి అని చెప్పడం, నీ మనిషి అని చెప్పడం కదా, నా మనిషి అని చెప్పడం, నా నాడు అంటే నాకు ఎవరినైనా మనాడో అదేంటి నేను తిరగబడ్డా రామస్వామి నేను తిరగబడ్డాను, నా మనిషి కూడా ఒప్పుకుంటాను, నీ మనిషి నీకు సంబంధం ఏంటి, నీకు నాకు సంబంధం ఉంది, ఆయనకి నాకు సంబంధం ఉంది, నీకు ఆయనకి సంబంధం లేదా మానవంటే ఇలా చెబుతున్నాను. ఇక్కడ మనవాడే మన కూటమిలో వాడే మన కూటమిలో వాడే అది నువ్వు మర్చిపోయావు, ఆయన ఎవరు నువ్వు మర్చిపోయావు, పూర్వజన్మలు మీ ఇద్దరు ఒకే తమ కలిపి కుట్టారు. నేను భగవాన్ చెప్పిన మాట కాదు, ఆచరణలో చూస్తే ఆచరణలో చూస్తే భగవాన్ చెప్పింది ఎంత సజీవమైంది. మీ ఇంట్లో ఎన్ని కలు ఉన్నాయంటే మీరు చెప్పలేరు, మీకు ఎంత బంగారం ఉందంటే మీరు చెప్పలేరు, మీరున్నారంటే ఆలోచన చెప్తానంటారు. ప్రశ్న మీరు వెంటనే ఆలోచన లేకుండా చెప్పింది ఒకటే ప్రశ్న, ఒక సెకండ్ కూడా మీకు టైం అక్కర్లేదు. ఏమన్నా మేస్టారు మీరున్నారంటే అదేంటి అలా కూర్చారు నేను ఉన్నాను కదా అంటారు, దీన్ని మీకు ఏమైనా ఆలోచన కావాలి, మీరున్నారని మీకు ఎంత స్పష్టంగా పిలుస్తానండి, దాన్ని ఇంకోటి చెప్పాలని అటువంటిది మీ సహజమది, మీరున్నారని మీకు తెలుసు, సహజం మీరున్నారని చెప్పడానికి మీకు రెడక్కదు, ఆలోచించి చెబుతాను కలిమడగా ఇది నేచురల్ స్టేట్, ఇది నాకు స్టేట్. అదేవిధంగా ఈ శరీరాన్ని నేను ఎంత సహజంగా అజ్ఞానం అనుకుంటాడు, జ్ఞాని కూడా తన ఆత్మ అంత సహజంగా అనుకుంటాడు. కానీ మీరు ఎవరైనా సరే మీరు ఉన్నారని పేరు పెట్టి అడుగుతాను అనుకోండి, ఏమైనా ఆలోచించి చెబుతాను, మీరు ఎవరైనా అంటారు? ఎవరైనా సరే ఇక్కడ స్త్రీల్లో కానీ పురుషుల్లో, ఇక్కడ స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఏమైనా డాక్టర్ గారు మీరు ఉన్నారంటే ఎవరు ఉన్నారు సార్? టైం ఉండి ఆలోచించి చెబుతాను. ఆత్మ గురించి అడిగిన అంత్యం ఇది, మీకు మీ ఆలోచన అందకపోవచ్చు, మన బుద్ధికి అందకపోవచ్చు, మన బుద్ధికి అందని విషయాలు, ఆలోచన అందని విషయాలు అబద్ధాలు కాదు. ఇంకొకటి చావు అంటే అందరికీ భయం వేస్తుంది. ఏమంటే చావు అంటే ఏంటి అసలు? మాట్లాడేసుకుంటున్నా అవి ఎందుకు? నాకు మంచి జన్మ ప్రసాదించి ఆజన్మ ప్రసాదించి చచ్చిపోయిన కదా ఆలోచన ప్రసాదించి అక్కడ దాకా చేసి చేసుకున్నాను. అసలు చావు అంటే ఏంటి? చావు అంటే ఏంటి? నీ దేహం కాలిపోతుందంటే నీ దేహం శ్మశానంలో కాదు. దేహంతో నాకున్న సంబంధం ఉంది అంతేకాదు. చావు అంటే మీరెవరు మొహమాటం పడకండి, మీకేమో సందేహం ఉంటాడు. ఈ దేహంతో నాకున్న సంబంధం తెలిపిపోతుందని చావు. మా శ్మశానంలో శవాన్ని కలుపుతారు సార్, ఈ శవాన్ని కలిసి దేహంతో ఇడిపోతాం, అహంకారంతో ఇడిపోతాం. ఈ అహంకారం కూడా పురుగు లాంటిది. ఈ పురుగులు పాకేటప్పుడు ఎదరు ఆనుకుని అవి ఎదరు పట్టు ఇచ్చి పెడతాను. ఏ పురుగు అనేది మనంత నడిచేటప్పుడు ఎదరు కాలేసి వెనకాల కాలు ఇచ్చుతాం, ఎదరు కాలేసి వెనకాల కాలు ఇచ్చుతాం. అది కూడా అహంకారం కూడా పురుగు లాంటిది. శ్మశానంలో కాలిపోయినప్పుడు ఈ దేహానికి మనకున్న సంబంధం విడిపోతుంది, అహంకారానికి మనకున్న సంబంధం లేదు. అది ఉద్దులేదు. అసలు మనకు భయం ఏంటి? అహంకారం అంటే మనకు ఇష్టం కదా. దేహం పోతామన్న మనకు బాధ కదా, అహంకారం పోతామన్న మనకు బాధ ఏంటి? అహంకారం ఉంచుకోవాలన్నా కానీ గొడవ ఇందులో ఏమైనా పేచి ఉంటా. అయితే దేహ సంబంధం తెగిపోతున్నాను కాబట్టి మనకు దుఃఖం వస్తుంది. కాబట్టి రాత్రిని గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేహం లేకుండా ఉంటున్నాం కదా. మీ బుర్రను పట్టించుకో, మీరు వింటుందా తలవకుండా మీ తలక పట్టించుకో. రాత్రులు మనకు వచ్చే ప్రతి గాఢ నిద్రలో కూడా టెంపరీ చావే, ఆ తాత్కాలిక చావు. ప్రతి రోజు చచ్చిపోతున్నాం మనం దేహంతో ఇడిపోయి. గాఢ నిద్రలో మీరు దేహంతో ఇడిపోయి ఉంటున్నారా? మరి గాఢ నిద్రలో దేహంతో ఇడిపోయినప్పుడు ఆ దేహంతో ఇడిపోవడానికి నిద్ర రాకపోతే నిద్ర మాత్రం కూడా మిగుతున్నారే, ఇంకా చావంటే భయం. మరి గాఢ నిద్రలో మీ దేహానికి మీకు ఎటువంటి సంబంధము లేదే, దేహం కూడా మీకేమీ లేదే, మరణంతో సమానమే, మీ దేహం గురించి మీకేం ఆలోచన లేదే, దేహంతో నూటికి నూరు పాడు సెంటిపర్సెంట్ మీరు ఇడిపోయి ఉంటున్నారే. మరి నిద్రలో దేహంతో ఇడిపోయినప్పుడు మీకు భయం లేనప్పుడు చావంటే మీకు భయం ఎందుకు? అదే చాలా రాత్రి బాగా నిద్ర పుట్టిందని ఎంత హాయిగా ఉంది ప్రాణం అంటే నిద్ర వల్ల ఒకవేళ మీకు ఫ్రెష్నెస్ వస్తుంది. అదే చావు కూడా మిత్రుడే, నిద్ర ఏదైనా అయితే మిత్రుడో, చావు కూడా ఒక విధంగా మిత్రుడే. ఏదంటే ఫ్రెష్నెస్ తీసుకొస్తాను నిద్ర. అదేవిధంగా మరొక జన్మ రాబోయే జన్మ ఇంతకంటే సాధన చేసిన వారికి ఉదాత్తమైన జన్మ తీసుకొస్తుంది, ఉదాత్తమైన పరిసరాలు తీసుకొస్తుంది. కాబట్టి అంటే భగవంతుడు ఏం చేశాడంటే, నువ్వు సిన్సియర్గా కనుక నువ్వు సాధన చేస్తున్నట్టయితే, ఈ జన్మలో నువ్వు త్రికరణులతో సిన్సియర్గా నువ్వు సాధన కనుక చేస్తున్నట్టయితే, సింపుల్గా జీవిస్తుంటే ఆ సింపుల్నెస్ నుంచి స్వీట్నెస్ వస్తుంది. సింపుల్గా ఎవరైతే లీడ్ చేస్తున్నాడో వారి స్వీట్గా ఉంటారు. అంటే సృష్టిని గీతలు ఏమని చెప్పాడంటే, నువ్వేదో తంటాలు పడుతూ ఉంటే, నువ్వు చేయగలిగినంత చేస్తూ ఉంటే, నువ్వు చేయగలిగినంత నీ వంతు చేస్తే నా వంతు ఇస్తానడన్నది భగవంతుడు చెప్పింది. నా వంతు మనం చేసుకున్నాం. భగవంతుడు చెప్పింది అంటే నీ వంతు నువ్వు చెయ్యి, నా వంతు నేను చేస్తాను అర్జున అన్నాడు. అర్జునుడు అంటే తెల్లటి బాబు. అర్జునుడు అంటే ఏంటండి? తెల్లటి బాబు అంటే మన మనస్సు అంత తెల్లగా స్వచ్ఛంగా నిర్మలంగా స్ఫటికీలాగా ఉన్నాడు. అంటే ఎవడైతే సాధన చేస్తున్నాడో, ఎవరైతే పవిత్రత పొందుతున్న కోసం స్ట్రగుల్ పడుతున్నాడు, పోరాటం జీవిస్తున్నాడు, అక్కడ గొప్ప పోరాటం. మన భగవంతుడితో కూడా పోరాటం చేస్తున్నాం. ఎందుకు పోరాటం? భగవంతుడితో మనం జరిపే పోరాటం ఎందుకు ఏంటంటే, అవసరైతే ఆయనతో దెబ్బలాడి, ఆయనతో పేచులు పెట్టుకుని, ఆయన తలుపు అదే లోపంగా గుద్ది గుద్ది, ఆయన అనుగ్రహం పొందడం కోసం, ఆయన యొక్క ప్రభు పొందడం కోసం, ఆయన జాలి మన మీద వర్షింపజేయడం కోసం, ఆయన ప్రేమను పొందడం కోసం, ఆ కరుణా సముద్రంతో కరుణ కోసం జరుగుతున్న మన పోరాటమే సాధన. పోరాటం చేసి స్ట్రగుల్ ఇట్ హార్డ్ స్ట్రగుల్. సాధన అంటే ఏం లేదు, పోరాటం. భగవంతుడితో జరిపే పోరాటం ఏమిటో పోరాటం. ఆ బలవంతం అవసరమైతే ఆయనతో పోరావరిగా పోరాటి ఆయన ఎదురు అనుగ్రహం మనం లాక్కోవడం కోసం, నేనా నువ్వా నేనా నువ్వా నేను అనుగ్రహం కోసం పోరాటం కోసం, నువ్వా నేనా నువ్వు నేనా పోరాడను పోరాడను పోరాటం అంటారు. నేను నమ్మాలి వారు అంటాడు, వరాలను పోరాడు, మీతో పోరాడను, జన్మ నుంచి పోరాడను, యుగాల నుంచి పోరాడను. పోరాటం తర్వాత తెలుసు, నడవకన్నమ్మ. పోరాటం ముగిసిన తర్వాత తెలిసినట్టమ్మా, పోరాటం ఎంతకాలం పోరాడాడు, పోరాటం పూర్తయిన తర్వాత ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది అన్నాడు అమ్మమ్మ. ఏమని తెలిసింది? ఏమని తెలిసింది? ఇప్పుడే తెలిసింది. ఏమని తెలిసింది? నేను లేను ఏమన్నా అని తెలిసింది. ఇంతటి నేను పోరాడాను, యుగాల నుంచి పోరాడుతున్నాను, జన్మల నుంచి పోరాడుతున్నాను, నీ పోరాడేవాడు లేడని ఉన్నది నువ్వే అని ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? నేను లేనని తెలిసింది. మీరు శనిగ్రహంలోంచి బయటకు రావడం కోసం గుళ్ళో పూజలు చేయించుకుంటున్నారే, ఈ మీన గ్రహంలోంచి బయటకు రావడం కోసం పూజలు చేస్తున్నారు. శనిగ్రహం మీకు ఎవరికైనా పడితే శనిగ్రహం కోసం బ్రాహ్మణికి 100 రూపాయలు 200 రూపాయలు ఖర్చు పెట్టి వ్రతాలు వేడి వేరు లక్షల లక్షలు మీరు గుళ్ళో పోలాలను పెట్టుకుని పూజలు చేయించుకున్నారు. మరి శని పెట్టిందని కాదు, మీరు పూజలు చేయించుకోవాలి, వేరు వేరు లక్షల లక్షలు ఖర్చు పెడతారే. శనిగ్రహంలోంచి మీరు బయటకు రావడం కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెడుతుంటే ఈ నేను గ్రామంలోంచి బయటకు రావడం కోసం మీరు చేసింది ఏమిటి? మీరు చేసిన ఉంటే శనిగ్రహం పడితే ఇప్పుడు 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు టెంపరీ. శనిగ్రహం కూడా టెంపరీ, జన్మ జన్మ నుంచి పీడిస్తున్నటువంటి ఈ నేనే గ్రహం గురించి బయటపడటం కోసం మీరు చేసింది ఏమిటి? మీ వంతి మీరు చేసింది. మీ వంతి మీరు చేస్తే భగవంతుడు వాసుదేవ స్వామి చెబుతాడు, రాబోయే జన్మలో యోగిని వంశంలో ఎక్కడైతే మీరు సాధన బహు జాగ్రత్తగా సాగుతుందో, ఎక్కడైతే ఉదాత్తమైన స్థితిని ఉన్నతమైన స్థితిని పొందుతారో, ఎక్కడైతే మీ స్వరూప జ్ఞానం కలుగుతుందో, ఏ రక్తం మీలో ఉంటే, ఏ నరాలు మీలో ఉంటే, ఏ మాంసం మీలో ఉంటే, ఏ భావాలు మీలో ఉంటే, ఎటువంటి కుటుంబం అభివృద్ధిలోకి వస్తారు, అటువంటి గొప్ప అటువంటి కుటుంబాన్ని మీరు కాదయ్యా, నేనే సెలక్షన్ చేస్తాను. ఎలక్షన్ కాదు ఇది, ఎలక్షన్ కాదు, ఎలక్షన్ కాదు, ఎలక్షన్ కాదు, సెలక్షన్. నేనే సెలక్షన్ చేసి అటువంటి ఈ జన్మలో నువ్వు త్రికరశుద్ధిగా సాధన చేస్తుంటే మరు జన్మలోనే ఇమ్మీడియట్గా మరి జన్మలో శరీరం విడిచిపెట్టిన వెంటనే ఏమి లేట్ చేయకుండా డిలే చేయకుండా మరిలో కళ్ళ కొన్ని పంపకుండా ఇమ్మీడియట్గా బహు జన్మలు యోగుని కుటుంబంలో ఏ జన్మలైతే నువ్వు తరిస్తావో అటువంటి కుటుంబంలో తీసుకెళ్లి అటువంటి యోగులు అటువంటి తల్లిదండ్రులను తీసుకెళ్లి పడేసే బాధ్యత నాదేమని వాసుదేవ స్వామి ప్రతిజ్ఞ చేస్తున్నా. నేను చెప్పటం కాదు, ప్రతిజ్ఞ చేస్తున్నాను, ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను. అటువంటి వాసుదేవ టైం ప్రసాదం ప్రసాదం అంటారు. ప్రసాది జనగరం నేను ప్రాణంగా ప్రసాది జనగరం నేను ప్రజెస్ భగవద్గీతలో ప్రసాదాన్ని మనం ఉపయోగిస్తాం. అనుగ్రహం భగవంతుడాన్ని ప్రసాదం నాకు ప్రసాదించండి, ఇది నీ అనుగ్రహం నాకు. టైం అవుతుంది, కాలం ఎవరి కోసం కూర్చో ఒక చీఫ్ ఇంజనీర్ భగవంతుడు అవుతాడు. రాబోయే జన్మ ఎప్పుడు ఉంటుంది, జన్మ వస్తుంది రాబోయే జన్మ ఒక చీఫ్ ఇంజనీర్ ఎవరు అడుగుతున్నారు. రాబోయే జన్మ నాకు ఎటువంటి జన్మ అసలు కూడా నువ్వు పుట్టావా? రాబోయే జన్మ ఈ దేహం పుట్టింది, ఈ దేహం పెరుగుతుంది, ఈ ఉద్యోగం అసలు పెరుగుతుంది, దేహం కూడా ఇస్తుంది. అసలు ఇప్పుడు పుట్టినాడే కూడదు. మనందరికీ చాలా విచిత్రమైనట్టే, అందరికీ హనుమానం వచ్చే ప్రక్రియ మరణించిన తర్వాత ఏమవుతాం, మరణించిన తర్వాత ఏమవుతాం, మరణించిన తర్వాత ఏమవుతాం అనే ప్రశ్న. కానీ పుట్టక ముందు ఎక్కడ ఉన్నాం అని కూడా ఎవరికైనా ఉండదా? రమ్మన్న సాత్యం, రమ్మన్న శివం, రమ్మన్న సుందరం.